చదివాడా ఆరు ఇలు ఏబిసిడీలు, సి ఫర్ క్యాట్ అంతేగాని పొరపాటును కూడా భగవంతుని అంటే అమ్మ అని చెప్పడం మానేశాం. ఈ మొత్తం మీద దిక్కుమారిన చదువుల్లో ప్రవేశిస్తాడు. దుఃఖాని అని ఎందుకన్నాడంటే, పూర్వకాలపు గురుకులంలో పిల్లలకు కాస్త జాగ్రత్త జ్ఞానం చెప్పేవారు. ఇప్పుడు చదువుకునే చదువులు గుమాస్తా ఉద్యోగాలు కనుక ఇవి దుఃఖాలే. ఈ దుఃఖములు రకరకాలు. ఇంకక్కడ నుంచి ఈ చదువుల్లో నానా బాధపడి వాడికంటే వీడు వీడికంటే వాడు పైకి రావడం కోసం చదివి చదివి వగచి వగచి పైకి వస్తాడు. యవ్వనంలో అడుగు పెడతాడు. అభిలషిత భోగాన్ని నలభంతే, కోరుకున్న భోగాలు దొరకవు. అందరికీ దొరికితే ఇంకే. బిఎస్సీ చదివానండి నాకు ఉద్యోగం అంటే ఎంఎస్సీ చదివినవాడు అక్కడ కొండలు కడుగుతున్నాడు, వీడికేం ఉద్యోగం వస్తుంది? అక్కడ నుంచి అభిలషించిన భోగములు యవ్వనంలో అడుగు పెట్టిన వాడికి లభించవు. లభించకపోతే అజ్ఞానం కలుగుతోంది. అజ్ఞానం వల్ల ఏమవుతుంది? మంజుహు కోపం బయలుదేరింది. నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం లేదు, లేకపోతే నాకు ధనం లేదు, నాకు భోగం లేదు అని ఈ అజ్ఞానం పెరిగి కోపంగా మారుతోంది. కోపం వల్ల ఏమిటి? శుచార్పిత ఏడుపు మొదలవుతుంది. ఆ శోకం ఎక్కడికి తీసుకెడుతుందంటే, తల్లిదండ్రుల్ని, బంధువులను, గురువులను, వ్యవస్థని నాశనం చేయడానికి మొదలెడతాడు వాడు. ఎంత బాగా చెప్పాడు కపిలుడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈనాడు చదువు లేకపోతే, చదువుకున్నవాళ్ళు ఉద్యోగం లేకపోతే నక్సలైట్లుగా అలా ఇలా నానా చెత్తగా తయారవుతున్నారే, అవన్నీ ఊహించి చెప్పాడు. భోగములు లభించని విద్యార్థులు పిల్లలు రాక్షసులైపోతారు. అంతేనా, దేహాభిమానం పెరుగుతుంది, కామపరవశుడవుతాడు. ప్రతి చిన్నదానికి కరోతి విగ్రహం కామీ కామిష్వంతాయచాత్మన, ఇతరులతో వైరం పూనతాడు. అన్నిటికీ పక్క వాళ్ళతో గొడవ, నా సీట్లో కూర్చున్నవులే అంటాడు, నా వస్తువు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అనుక్షణం చీటికి పడి గొడవ గొడవ గొడవ. ఇదేం విచిత్రమో, ఎన్ని జరుగుతున్నా, ఎంత గందరగోళం జరుగుతున్నా, మూఢుడైన మందబుద్ధి అయిన ఈ జీవుడు ఈ శరీరం ఎప్పటికైనా నశిస్తుందనే జ్ఞానం మాత్రం కలగక, అహం మమేత్యథ సద్గ్రాహ కరోతి కుమతిహి మతిం, ఈ పిచ్చాడు, ఈ దుష్టబుద్ధి, నేను నాది అనుకుంటాడట. నేను నేను నేను, ప్రతి చిన్నదానికి నేను, ఇది నాది అనుకుంటాడు. ఈ దేహమే అవిద్య వల్ల, బంధం వల్ల ఏర్పడింది. మళ్ళీ ఈ బంధంలో పడి నేను నాది అనుకుంటాడు. ఎప్పుడైతే మనిషి నేను చేస్తున్నాడో, ఇది నాదనుకుంటున్నాడో, మళ్ళీ బంధాలు పెరిగిపోతున్నాయి. క్రమేపీ ఉదర పోషణకి సన్మార్గంలో కొందరు, దుర్మార్గంలోకి కొందరు వెళ్ళారు. సన్మార్గంతో ఉన్నప్పుడు ఉదరం నింపుకుంటున్నవాడు పైకి నేను మంచి మార్గంలో సంపాదించి తింటున్నాను అంటున్నా, అసంతృప్తి ఏదో లోపల పట్టి పీడిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దానివల్ల వీడి సన్మార్గంలో కూడా కొంత చెడ్డొస్తూ ఉంటుంది. సరే, దుర్మార్గంలో ఉన్నవాడు సంగతి చెప్పక్కర్లేదు, నిరంతరం పాపపు కూడే తింటూ ఉంటాడు. ఈ మనిషి రెండే రెండింటి వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతున్నాడు. ఒకటి ఏమిటి అంటే, శిశ్రోదర కృతోద్యమై, ఒకటి ఉదరం కడుపు నింపుకోవడానికి, రెండవది రతిక్రీడలు. ఈ రెంటి మీద ఆశని చంపుకోలేక పునర్జన్మలు పునర్జన్మలు ఎత్తుతూనే ఉంటాడు వీడి బతికింది. మళ్ళీ తిరిగి నరకంలో పడుతూ ఉంటాడు. అది కొంతకాలం జరుగుతూ ఉంటే ఎక్కడో సుకృతమున్న జనులకి భగవంతుడు మంచి మార్గాన్ని చూపిస్తాడు. సద్గురువు రూపంలో, పురాణ ఇతిహాసముల రూపంలో జ్ఞానోదయం కలిగిస్తాడు. అప్పుడు ఆ గురువుల వల్ల అమ్మా ఆ శిశువుకి జ్ఞానోదయం అవుతుంది. ఎప్పుడు? ఇదిగో వినడానికి అనుకోకుండా వచ్చే ఆసక్తి కలుగుతుంది. అప్పుడు వాడు సత్యం, శౌచం, దయా, మౌనం, బుద్ధిహి, హిరీహి, శ్రీహి, యశః, క్షమా, శమః, దమః, భగః చేతి యత్సంగాద్యాతి సంక్షయం. అంతవరకు వాడు ఎంత పాపాత్ముడైనా పుణ్యాత్ముల యొక్క స్నేహం వల్ల, పురాణ కథలు వినడం వల్ల, సత్యం, శౌచం, శుచిగా ఉండడం, దయ కలిగి ఉండడం, ఎక్కువ మాట్లాడకుండా కాస్త మౌనంగా ఉండడం, తెలివితేటలు పెంచుకోవటం, ఈ వీటి వల్ల హిరి కొంచెం సిగ్గుపడటం. సిగ్గు ఎప్పుడు పడతాడు అంటే, సిగ్గుపడ్డం అంటే అందరినీ ఇంటికి వెళ్ళాక నేను సిగ్గుపడమని కాదు, తనను ఎవడైనా అధికంగా పొగిడితేట అప్పుడు సిగ్గుపడాలట, అలా సిగ్గుపడాలట. అంతేగాని నన్ను పొగిడారని ఇలా అనుకున్నాడంటే మొత్తం పతనం అవుతుందట. కొంచెం ప్రశంసించినప్పుడు కొద్ది సిగ్గుపడాలి, నేర్చుకోండి. తర్వాత శ్రీహి, ఐశ్వర్యము, యశ, కీర్తి, క్షమ, ఓర్పు, శమము, దేని నేను అదుపులో పెట్టుకోవటం, దమ, ఇంద్రియ నిగ్రహం, ఇవి వస్తాయి. ఈ పురాణాదుల వల్ల ఏమిటి లాభం అంటే ఇవన్నీ వస్తాయి. ఇదేంటండి, దీనివల్ల ఐశ్వర్యం వస్తుందా అంటే అసలు నిజమైన ఐశ్వర్యం ఇదే ఇస్తుందట. మనకి తక్కినటువంటివన్నిటి వల్ల వచ్చే ఐశ్వర్యములు ఒక ఎత్తు, ఈ ఐశ్వర్యం వేరు. ఈ ఐశ్వర్యం మళ్ళీ వాడిని భూలోకానికి రానివ్వనంత మహత్తర స్థాయికి తీసుకెడుతుంది. దాన్ని బట్టి ఈ పురాణాలు నిత్యం వింటున్న మీ పుణ్యం పుచ్చిపోయింది. కాస్త నాకు కూడా ఇవ్వండి. ఈ విధంగా క్రమేపి అందరూ కూడా జ్ఞానోదయమై పాపాలు సంక్షయము కాగా సాంగత్యం వల్ల వృద్ధి పొందుతారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎంత జ్ఞానము పొందినా ఎన్ని విన్నా ఎప్పటికప్పుడు మళ్ళీ జీవి బుట్టలో పడుతూ ఉంటాడు. అందువల్ల ఎప్పటికప్పుడు నేను ఒకవేళ పతనమవుతున్నానా అని ఒక్కసారి పరిశీలన మాత్రం చేసుకోమన్నాడు తల్లికి భగవంతుడు. ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఏమైనా పొరపాటునే ఉంటాయి, మానవులు మనం చెప్పితే ఎవరు చేస్తారు, కాబట్టి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే జాగ్రత్తగా మళ్ళీ ఎప్పటికప్పుడు బయటపడతాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడు అనుకుంటాట, సృష్టి చేసి ఏమనుకుంటున్నాడు, నేను చేసిన సృష్టిలో లోపమున్నదా అని. విధాత బ్రహ్మదేవుడే ఇంతమందిని సృష్టించినప్పుడు ఏమైనా లోపమున్నదా అనుకుంటూ ఉంటే మరి మనం కూడా మనలో ఏమైనా లోపాలున్నాయా అని పరిశీలించుకోవాలి. అమ్మా బలం మే పశ్య మాయా, మాయ ఎంత బలమైనదంటే నాలో మాత్రం లోపం లేదు పక్క వాళ్ళలో లోపం ఉంది అనిపిస్తుందట ప్రతివాడికి. తన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే తల్లి చూసి నా పిల్లాడిదేం లేదమ్మా, ఆ పక్కింటాళ్ళ పిల్లాడితో స్నేహం చేసి ఇలా పాడైపోయాడు అనుకుంటుందట. ఏ తల్లి కాదండి, అందరి తల్లులు అలా అనుకుంటే ఈ పిల్లలు ఎవరి వల్ల అల్లరి నేర్చుకుంటున్నారు? అలాగే ఎవడికి వాడు నేను పక్కవాడి వల్ల పాడవుతున్నానా నా వల్ల పాడవుతున్నానా అనేది పక్కన పెట్టి నాలో లోపం ఉన్నదా లేదా అని కించిత్ ఆత్మ పరిశీలన చెయ్యాలి. అలా పరిశీలన చేస్తే మాయని జయిస్తాడు, పరిశీలన చేయకపోతే మాయలో పడి కొట్టుకుపోతాడు. మాయ ఎంత గొప్పదంటే భూ విజృంభేణ కేవలం ఇలా కనుబొమ్మ ముడిలో, అంటే ఒక కనువు ఇలా అన్నాం అనుకోండి, ఈ రెండు దగ్గరికి చేరితే దానికి బొమ్మ ముడి అని పేరు. కనుబొమ్మలో ముడి వేసే కాలంలో గొప్పవాడు పతనం అయిపోతాట. మాయ యొక్క గొప్పతనం అది. అంచేత జ్ఞాని అయిన వాడు మాయకు లోబడక మోక్షాసక్తి కలిగి సాధ్యమైనంత వరకు తానెవరు తానేమి చేస్తున్నానని ఆలోచించాలి. ఈ జీవుడి శరీరానికి, ఈ శరీరానికి లింగ శరీరము అని పేరు. ఈ లింగ శరీరం మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క సూక్ష్మ రూపాన్ని తరుచుకోవాలి. అసలు భగవంతుడు ఎవడు అని ఆలోచిస్తూ ఉండాలి. అలా ఆలోచించడం వల్ల క్రమేపీ ఏమవుతుందంటే ధైర్యం కలుగుతుంది. ఏ రకమైన ధైర్యము? తస్మాన్ నకార్య సంత్రాస నకార్పణ్యం నసంభ్రమ బుద్ధ్వా జీవగతి ధీర ముక్త సంగశ్చరేదిహ. ఎంత ధైర్యవంతుడవుతాడంటే మరణం వల్ల వారికి భయం ఉండదు. క్రమేపీ కొంతకాలం జ్ఞానంలో తిరగ్గా తిరగ్గా అసలు మృత్యు అంటే భయం ఉండదు వాడికి. పుడతాడు తస్తాడు దీని గురించి ఆలోచించడం ఏమిటనుకుంటాడు. దైన్యం ఉండదు వాడికి, మోహం ఉండదు. ఈ జీవుడికి తానంటే ఏమిటో తెలుస్తుంది, వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే అన్ని భోగాలు అనుభవించాలి, ఆ భోగాలతో అంటూ ఉట్టనట్టుగా ఉంటాట. అది విశేషం. ఇంత అత్యద్భుతమైన బోధని తల్లికి చేసి అమ్మా గుర్తుపెట్టుకో, ఈ ఇల్లు ఉన్నదే నాది, ఇదే నా సొంతం అని ఒక ఆసక్తిని ప్రతి జీవికి కలిగిస్తుంది. భూమిలో అంత తీపి ఉన్నది, ఒక్క సెంటు భూమి కాదు కదా సూది మనం మోపినంత భూమి పక్కవాడికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు జీవి. దానికి కారణం ఈ భూమిలో అంత తీపి ఉన్నది. భూమి ఎంత తీపుకో అందుట భూమి స్వయంగా. అదేమిటో తెలియదు నేను ఎంత తీపో, గజం కూడా పక్కవాడికి ఇవ్వబుద్ధి లేదు అంత లక్షణం ఉన్నది. అసలు భవబంధాల కారణం నేనే అందిట. కాబట్టి పురాకృత సుకృతం కలిగిన ప్రతివాడు భూమి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యామోహం పెంచుకోరాదు అని తల్లికి చెప్పాడు. అంతేకాదు తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, మెదలుతున్నా, ఏ పని చేస్తున్నా, సర్వకాల సర్వావస్థలలో ఏ పని చేసినా భగవదర్పణగా పని చేయిస్తే అటువంటి వాడికి ఆ కర్మతో సంబంధం ఉండదు. ఏ పని చేసినా ఇది భగవంతుడు చేయిస్తున్నాడు, నేను చేయడం లేదు, నేను ఒక పనిముట్టుని అనే జ్ఞానం కలిగితే అటువంటి వాడు సాక్షాత్ భగవత్స్థానం పొందుతారు. కాబట్టి తల్లి, నీవు ఆ భగవంతునికి అర్పిస్తూ కర్మల యొక్క ఫలితాన్ని పని చేసుకుంటూ పో అన్నాడు. అప్పుడు ఆ తల్లి విన్నది, తన కుమారుడే మరి ఎదురుగుండా ఉన్నవాడు, అయినా జ్ఞాని గనక బాలుడయ్యును పూజ్యుండు పండితుండు, పండితుడైతే ఇంత పిల్లాడికి కూడా దండం పెట్టాలి. ఏమోనండి మన వాళ్ళకు అనుమానం, చిన్నవాళ్ళు కదండి మీకు దండం పెట్టచ్చా పెట్టకూడదా అని, అదేమీ లేదట. బాలుడయ్యును పూజ్యుండు పండితుండు, చిన్న పిల్లవాడైనా పండితుడైతే వాడికి దండం పెట్టాలి. గనక తల్లి కొడుక్కి దండం పెట్టింది ఆశ్చర్యం. పుత్రుడికి నమస్కరించి, నాయన ఏ జన్మ సుకృతము, నాకు సాక్షాత్తు విష్ణువి పుత్రుడిగా జన్మించావు, అత్యంత పవిత్రమైన ధర్మానికి సంబంధించిన సాంఖ్యయోగాన్ని చెప్పావు, ఇక ఇప్పుడు నన్ను చెట్ట చివరగా ఏం చేయమంటావో అది చెప్పు అనగా, మరేమీ లేదు నన్నే పూజ చెయ్యి, విమల గుణోత్తరుండు ఉరువిక్రముడైన హరిన్ భజించి, శ్రీహరిని నేను, నా లీలలు, నా గుణాలు, నా కథ ఇవన్నీ గానం చెయ్యి, నా నామస్మరణం చెయ్యి, దుష్కథలు వినకు, చెడ్డమాటలు పొరపాటులు చెవిలో వేసుకోకు. మన పక్కన కూర్చున్న వాళ్ళందరూ సాచ్యులందరూ చెడ్డ గురించి చెబుతారు, ఇదిగా మన పొల్లమ్మే ఇలా చేసిందిట అని మొదలెడతారు, అవేమీ చెవిలో వేసుకోకు. ఎట్టి పరిస్థితులలోనూ జీవుల యొక్క సాంగత్యం చేయడం మాని, నీ వయస్సు కూడా పూర్తయ్యింది కనుక ఉదాసీనతతో ఏం జరుగుతున్నా ఇది నా వాక్కు సంబంధం లేదు అనుకో, అదే ఉదాసీనత, అలా ఉండు, నా నామస్మరణం చెయ్యి, నా కథలు విను, నన్ను మనస్సులో పెట్టుకో, ప్రాణాయామం చెయ్యి అని చెప్పగా వెంటనే ఆవిడ అన్నీ విడిచిపెట్టేసింది, హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయింది. హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర బదరిక అని ఒక వనం ఉన్నది, నరనారాయణులనే పేరుతో శ్రీమన్నారాయణుడు రెండు రూపాలు ధరించి అక్కడ తపస్సు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ, వెళ్ళిపోయి ఒక 10 సంవత్సరాల కాలం కఠోర దీక్షతో తపస్సు చేసింది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేస్తూ దొరికిన ఆకులో అలవులో తింటూ ఆహారం కోసం వెతక్కుండా, ఏ కోరిక మనస్సులో లేకుండా ప్రాణాయామం చేస్తూ అక్కడ లభించిన ప్రతి ద్రవ్యము పూజా వస్తువు కూడా భగవంతునికి అర్పణ చేస్తూ జపం చేసింది, అస్తమాటు నామస్మరణం చేసింది, తన పుత్రుడిగా ఉన్న కపిలుడు చెప్పినటువంటి సాంఖ్యయోగాన్ని నెమరు వేసుకున్నది, నరక బాధలు గర్భవాస నరకాలు గుర్తుకు తెచ్చుకున్నది, శ్రద్ధాశక్తులతో మనస్సులో ఉన్నది, క్రమేపీ శరీరం సన్నగిల్లిపోయింది, శుష్కించిపోయింది. కానీ చిత్రం ఏమిటంటే ఎప్పుడైతే శరీరం శుష్కించిందో ఆవిడలో కాంతి బయలుదేరిందట ఆశ్చర్యం, దివ్యమైన తేజస్సు ముఖంలో కనిపించాయి. అప్పుడు ఆవిడ జీవన్ముక్తి కోసం భక్తి యోగాన్ని ఆశ్రయించింది. ఆ 10 సంవత్సరాలు గడిచాయట, 11వ సంవత్సర ప్రారంభంలో ఆవిడ బొటన వేలు దగ్గర నుంచి ఒక దివ్యమైన అగ్ని బయలుదేరింది. ఈ అగ్ని వల్ల బుళ్ళంతా ధగధగ ధగధగ మంటలు బయలుదేరాయి, బూడిదైపోయింది, పిడికెడు బూడిదైపోయింది. ఆవిడ శిరస్సుపై నుంచి ఒక దివ్యమైన అగ్నిజ్వాల లాంటి జ్యోతి బయలుదేరింది, ఆ జ్యోతి వైకుంఠంలోకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఆవిడ పునర్జన్మ పొందలేదు. ఈ విధంగా దేవహూతి తత్వజ్ఞానాన్ని పొంది బ్రహ్మానంద భరితురాలై వెళ్ళిపోయింది అని పరాశర మహర్షి మైత్రేయునికి ఇదంతా వివరించి, నాయన ఇది పరమ పవిత్రమైన తత్వజ్ఞానానికి మూల కారణమైన దేవహూతి కపిలుల యొక్క సంవాదం, ఇది శ్రద్ధాశక్తులతో ఎవడైతే వింటాడో అటువంటి వాడు భవబంధాలు అంటుకోకుండా జ్ఞానాన్ని పొందుతాడు. ఇంకా తర్వాత కథ ఏంటంటే, స్వయంభూమును
ఆయనకి చెప్పాం మనం, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారని. అందులో ఉత్తానపాదుడి చరిత్ర విన్నాం, కానీ ప్రియవ్రతుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడే పెద్దవాడు, అతడు పుట్టి పుట్టగానే వైరాగ్యం పొందాట. తండ్రి అన్నాడు కదా స్వయంభవ మరువు, మొట్టమొదటి మరువు స్వయంభవుడు అంటే. ఆయన ఏమన్నాడు, నాయన మరువు అంటే ఏమిటి, మానవులకు తండ్రి, మనోహ అపత్యంపమాన్ మానవ. మన వాళ్ళు మనువు అంటే ద్వేషిస్తున్నారు కొంతమంది మూర్ఖులు, కానీ మానవుడు అంటే మనువు కొడుకే అని అర్థం, అంతకంటే లేదు. ఇక మానవ శబ్దమే తీసిపారేయాలి మనం. మనుష్యుడన్నా మనుదుడన్నా మానవుడన్నా వీటికి అర్థం ఏమిటి, మనువు యొక్క పుత్రులు అని అర్థం. అంచేత నేను మానవులైన మిమ్మల్ని సృష్టించడం కోసం ఇద్దరు కొడుకుల్ని కన్నాను, అందులో ప్రియవ్రతుడు అని పేరు కలిగిన నీవు పెద్ద పుత్రుడవు. నువ్వు సన్యాసం పుచ్చుకుంటే ఈ లోకంలో జనాభా ఎలా వృద్ధి అవుతుంది, జనవృద్ధికి ప్రజావృద్ధి కోసం పెళ్లి చేసుకో అన్నట్ట. నాన్న నాకు అనవసరం, నీ పాటలు పడు, నేను మాత్రం తపస్సు చేసుకుంటాను, సన్యాసం స్వీకరిస్తానన్నట్ట ఆ స్వయంభవమను యొక్క పెద్ద కొడుకు ప్రియవ్రతుడు. అలా సన్యాసం తీసుకుంటానని ఇంట్లోంచి బయలుదేరి వెడుతూ ఉంటే అంతా ఆకాశంలో మెరుపు మెరిసినట్టుగా తెల్లని కాంతితోటి కనపడింది. ఆ కాంతిలో ఒక మహాపురుషుడు కిందకు దిగుతున్నట్ట. తన చేతి వల్లకి తల్త్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమప్ప ఆనన సంభూత హరిగీతరవసుధారల యోగీంద్రతతులు చక్క తనులగ్న తులసికా దామగంధంబు ఘ్రానరంధ్రంబులగారవింప వచ్చెమింట నుండి వైకుంఠమున నుండి నారదుడునయ విశారదుడు. ఎవడు, నారద మహర్షి వచ్చేట. ఎంత తెల్లగా ఉంటాడంటే ఆయన, మల్లె పువ్వుల కంటే పాదరసం కంటే పున్నమి వెన్నెల కంటే తెల్లగా ఉంటాట. అంతటి తెల్లని కాంతిట ఆయన ముఖంలో, స్వచ్ఛంగా ఉంటాట. ఆ పుణ్యాత్ముడు కదులుతూ ఉంటే ఆయన మెడలో వేసుకున్నాడు తులసిమాలలు. ఆ తులసిమాలలో సువాసన చుట్టుపక్కల వాళ్ళందరి యొక్క ముక్కులను ఆఘ్రాణింపజేస్తున్నది. అంబికాధర పార్వతి వీడిని వెలిగించినట్టుందనమాట. ఆ బలంగా అక్కడికి వస్తున్నాడు, చేతిలో ఏం వీణ మీటుతున్నాడు, మహతి అనే వీణ. వీణ మీటుతూ ఉంటే సరిగమ పదనిస శబ్దములకు బదులుగా ఆ 8 అక్షరాలకి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ సంతతము నారాయణ శబ్దమే వస్తుందట ఆ వీణ నుంచి, ఇంకేమీ రాదట. ముఖం విప్పితే చాలు, ఆ భగవంతుని వాసుదేవుని కథ అమృతం తప్ప, కథా సుధారసం తప్ప మరొకటి లేదు, వ్యర్థ ప్రసంగం ఉండదు. అటువంటి పరమ పురుషోత్తముడు, పరమజ్ఞాని, నయవిశారదుడు అన్నాడు, నీతిలో ఇక ఆరితేరిన వాడు అన్నమాట. నయము అంటే నీతి, నీతి శాస్త్రముని పుక్కిట పెట్టిన గొప్ప వ్యక్తి ఒక్క నారదుడే. అసలు నారదుడు లేకపోతే సృష్టి లేదు. రామాయణం చెప్పింది నారదుడు, దేవీ భాగవతానికి మూలకారకుడు ప్రేరేపణ చేసిన వాడు నారదుడు, భాగవతం చెప్పిన వాడు నారదుడు, విష్ణు పురాణానికి మూలకారకుడు ఆయన, భారతానికి అన్నిటికీ ప్రేరేపణ కలిగించేవాడు ఆయన ఎక్కడో చోట. అటువంటి నీతివంతుడు జ్ఞాని అయిన నారద మహర్షి అచ్చోటికి చచ్చర విచ్చేసేసరికి ఈ ప్రియవ్రతుడు, ఈ స్వయంభవమనువు యొక్క పెద్ద కుమారుడు ఒక్కసారి వినయంతో సంభ్రమంతో లేచి నిలబడ్డాడు. రెండు చేతులు జోడించి నమస్కరించాడు. పూజ్యులకు నమస్కరించడం అనే సంస్కారం ఆ మనుపుత్రునికి ఉన్నది. ఆ తర్వాత నారదుడు అన్నాడు, నాయన నువ్వు వైరాగ్యంతో ఉన్నావు, ఇప్పుడు నేను నీకేం చెప్పినా నా మాట వినవు, కానీ నీకు రోజు భగవంతుడి యొక్క కథలు వినిపిస్తాను, అందుకు వచ్చాను అన్నట్ట. అప్పుడు నారదుడిని తీసుకుని ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు ఆయన. సరస్వతీ నది ఒడ్డున ఉన్నది, ఇప్పటికి కూడా బదరీవనానికి 20 కిలోమీటర్ల దూరంలో నారదాశ్రమం అని ఆశ్రమం ఉన్నది. అక్కడ నారదుడితో పాటు ఆ ప్రియవ్రతుడు ఒక గుడిసెలో, అది ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు. గుడిసె అంటే గుడిసె ఆశ్రమం అంటే, ఇప్పుడా హాయి బాబోయ్ ఆశ్రమాలు చూస్తే మతి అవుతుంది, మా దిక్కుమాలిన అపార్ట్మెంట్ ఎందుకు పనికిరాదు. అద్భుతమైనటువంటి ఆశ్రమాలు ఇవాళ్ళవి. పాపం వాళ్ళు ఆ రోజుల్లో అమాయకులు కదా, ఋషులు, వాళ్ళకేం తెలియదు, గుడిసెలు వేసుకున్నారట. ఆ గుడిసెలో కూర్చుని రోజు నారదునికి సేవ చేస్తూ ఉంటే ఆ పుణ్యాత్ముడు నారదుడు ఆయనకి కథలు చెప్పేవాడు. అప్పుడు విన్నట్ట పురాణాలు, 18 పురాణాలు విన్నట్ట ఆయన దగ్గర. ఇదేంటండి పురాణాలు ఎప్పటివంటే బ్రహ్మ కంటే ముందే పుట్టాయి పురాణాలు అన్నాడు. విష్ణు పురాణంలో శ్రీ మహావిష్ణువు నిద్రపోతూ ఉంటే చెవిలోని మలము నుంచి ఒకవైపు నుంచి మధుకైటవులు పుట్టారని చెప్పాం. ముక్కులోంచి వచ్చేయట ఈ మొత్తం 18 పురాణాలు. మొట్టమొదటి వేదముల కంటే ప్రాచీనములు అన్నారు. అటువంటి పురాణ కథలన్నీ కూడా శ్రీమన్నారద మహర్షి పరమ పుణ్యాత్ముడు ఆ ప్రియవ్రతుడికి, స్వయంభూమరువు యొక్క కుమారునికి చెబుతూ ఉంటే సంతృప్తిగా వింటున్నాడు. అయితే మధ్య మధ్యలో వాళ్ళ నాన్న స్వయంభూమరు వచ్చి, కొడుక బాగున్నావా అని చూడడానికి వచ్చేవాడు. నాన్న నేను నాన్న లేదు, కొడుకు లేదు, నువ్వు వస్తావు ఎందుకు, నువ్వు వెళ్ళిపో అనేవట. కాదురా, నువ్వు సన్యాసం స్వీకరిస్తే నాకు వెంగగా ఉంది, మంచి పిల్లలు చూశాను, పెళ్లి చేసుకో, సంసారంలో ప్రవేశించు. ఈయన ఏంటి 1000 ఏళ్ళు ఇక్కడ తపస్సు చేసినా మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు ఆశ విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టక పిల్లల్ని కనరా బాబు అనేవట. చచ్చిన ఆయన వినలేదు. దీక్షితుండై ధరిత్రీ పాలనము తండ్రి పన్నిచిన సుజ్ఞాన భంగమనుచు అంగీకరింపకుండుట అంతయు తెలిసి పద్మాసనుండతనికి అతుల రాజ్యమందుల మిక్కిలి ఆసక్తి పుట్టిల్తునను తును తన చిత్తమందు తలచే తారకాద్యనుసృత తారాధిపుని మాడికి శృతులతో కూడి అచ్యుత విభూతి హంసవాహనుడగుచు హంసవాహనుడగుచు ఇంద్రాదులల్ల కదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునింద్రులు తల్ను ప్రశంసేయ అల్లనల్లన ఉడువీధి నరుగుదల్చే ఇంత దీక్షతో భూమిని పాలించను, సన్యాస స్వీకారమే, సంసారం వద్దు అని తండ్రి మాటని లెక్క చెయ్యక నారదుని ఆశ్రమంలో పురాణాలు వింటూ ఉంటే ఇది బ్రహ్మదేవుడికి తెలిసింది. అరే రే, సృష్టిలో పట్టుమని కొంతమంది, 1000 మంది కూడా జనం లేరు. స్వయంభువ మనువుని నేను సృష్టించాను, ఆయన వల్ల ప్రజావృద్ధి కావాలి, సృష్టిక్రమం కొనసాగాలి. ఆ స్వయంభువుని యొక్క పెద్ద కొడుకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇక ఈ సృష్టి ఎలా వృద్ధి పొందుతుంది? ఆ రోజుల్లో అదృష్టం అది. ఇప్పుడు జనాభా పెరిగిపోయి ఉద్యోగాలకు చచ్చిపోతున్నాం, కానీ ఆ రోజులే బాగున్నాయి. 1000 మంది లేరట మొత్తం భూమండలంలో. చూడండి, ఆయన బెంగ సంతాన వృద్ధి ఎలా జరుగుతుందని బ్రహ్మ బెంగ పెట్టుకొని, నేను చెబితే కాదనడు, వీడికి రాజ్యం మీద సంసారం మీద ఆసక్తి కలిగించాలి, నా మాయ నా దగ్గర ఉంది కదా అనుకున్నట్ట. వెంటనే వీడిని బుట్టలో వేయాలి, వీడిని రాజ్యపాలకుండి చెయ్యాలి, వీడిని సంసారంలో పారేయాలనుకుని చంద్రుడు నక్షత్రాలతో దిగివచ్చినట్టుగా వేదములతో, సరస్వతితో, ఋషులతో, హంసవాహనం మీద ఇంద్రాదులు తనను సేవిస్తూ ఉండగా కిందకి దిగివచ్చాడు. మునీశ్వరులు సేవిస్తున్నారు, బ్రహ్మదేవ శరణు శరణు అంటున్నారు. అందంగా ఉన్నట్టు ఆయన నల్లగా ఉన్న ఆయన జుట్టు కిందకి దిగుతూ ఉంటే ఆయన జుట్టు చాలా నల్లగా ఉంటుంది, ఇంద్రనీలమణుల్లో ఉంటాయట. మరి ఇదేం దిక్కుమాలు గొడవ, ఈ శివలీలలు మొదలైనటువంటి సీరియల్స్లో ఆ బ్రహ్మదేవుడు కర్మ ముసలని చేసేశారు వాడు. ఆయన దురదృష్టం, ఆయన ఏడుస్తూ ఉంటాడు, బెంగెట్టుకుంటాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సు వాడిలో ఉంటాడు, నల్లగా ఇంద్రనీలముడుల్లో ఉంటుందన్నారు ఆయన జుట్టు. ఆయన శరీరం అట చాలా సుకుమారం అన్నారు, కోమలంగా ఉంటుందిట, తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు కాంతిలో ఉంటుందిట ఆయన శరీరం. ఇంకా ఆయన యౌవనవంతుడు, నవయౌవనవంతుడు అన్నారు, చాలా బాగా చెప్పుకొచ్చారు. కనక దండ సుకుమార శరీర దండం, బంగారపు ఆభరణాలతో ఆయన నడుస్తూ ఉంటే
ఆ అందాన్ని చూచి దేవస్త్రీలు మోహించేవారట. అంత సుందరుడు పాపం బ్రహ్మదేవుడు. కాబట్టి మీరు అందరూ ఉత్తరాలు రాస్తే ఆ సీరియల్లో మారుస్తారు బ్రహ్మదేవుడి యొక్క పారాయణ కాస్త. చూడలేకపోతున్నాను ఆయన్ని, మా తాతగారిని చేసేశారు. అంత అందగాడైన బ్రహ్మదేవుడు భూలోకానికి దిగొస్తున్నాడు. అప్పుడు సిద్ధ సాధ్య చారణ గంధర్వ గరుడ నిలింప కింపురుషాదులందరూ స్తోత్రం చేస్తున్నారు. గంధమాదన పర్వత మీదుగా వచ్చేట ఆయన రూట్ ఏదన్నమాట, ఆ వేపు నుంచి వస్తున్నాడు. ఇంతలో ఆశ్రమం బయట నారదుడేమో ఆ మట్టి అరుగు మీద కూర్చున్నట్ట, కింద జింక చర్మం మీద కూర్చునున్నాడు ప్రియవ్రతుడు. ఆ సమయంలో కుమార కాస్త పెళ్లి చేసుకోరా అని చెప్పడం కోసం స్వయంభూ మను వచ్చాడు. ఆయన కూడా నారదుడి పక్కన కూర్చోడం బాగుండదని కింద కూర్చున్నాడు. మను ఏకంగా కింద కూర్చున్నాడు. ఆ సరిగ్గా ఆ ముగ్గురు అక్కడ ఉండగా వచ్చేట బ్రహ్మదేవుడు సంభ్రమాశ్చర్యాలతో. ఆ పద్మాసనుడికి నారదుడు స్వయంభూ మనువు ప్రియవ్రతుడు లేచి నిలబడిపోయారు. ముకుళిత హస్తాలతో చేతులు రెండులా జోడించడానికి ముకుళిత హస్తము అని, ముకుళితం అంటే ముడుచుకున్నా అని, ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం చేశారట. వినయంగా పాదాలకి నమస్కారం చేశారు. బ్రహ్మని పూజిస్తే అప్పుడు ఆ ప్రియవ్రతుడిని చూచి నవ్వుతూ బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఏమయ్యా బాగున్నావా, నారదుడు పక్కన ఉన్నాడు నీకు బాగుకేమి లోట్లే, కానీ శ్రీ మహావిష్ణువు నీకు బోధించమన్న ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చా. ఏమిటి? హరి నా ముఖమున నీకును కరమెరిగింపంగబనిచే కావున ఇదే సుస్థిరమతి వినుము అంతయో శ్రీహరి వాక్యముగా నెరింగి అవనీనాథ. ఓ మహారాజా చూడండి విశేషం, తపస్సు చేసుకుని సన్యాసం పుచ్చుకున్నాడు. ఈయన సంబోధన మహారాజా అన్నాడు. ఆ సంబోధనలోనే సగం అయిపోయింది ఆయన పరిస్థితి. దేవన బ్రహ్మదేవన అని రాజా అని సంబోధించగానే పాపం ఆయన ఎలా ఏగాదేగా చూశాట, ఇదేమిటి ఋషీశ్వర యతీశ్వర సన్యాసి అంటాడేమోనని. సన్యాసి అంటే అన్నారు కానీ సన్యాసి అనకండి, చాలా ప్రమాదం. సన్యాసికి సన్యాసికి పెద్ద తేడా ఏమిటో తెలిసిన, అందరినీ విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటే వాడిని సన్యాసి అన్నారు, వీడెందుకు పనికిరాడు అని అందరూ వదిలేస్తే వాడు సన్యాసి. అంచేత పాపం ఆయన్ని సన్యాసి అనలేదు, ఇంకోటి లేదు కానీ మహారాజా అని సంబోధించాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా, విష్ణుమూర్తి హరి నీకు ఒక విషయం వివరించమని నన్ను పంపాడు, హరి సందేశం పూర్తిగా నీకు వివరించడానికి నేను చరచరా బిరబిరా ఇక్కడికి వచ్చాను. స్థిరమైన మతితో ఆ హరి యొక్క సందేశాన్ని వివరిస్తా విను. నేను కాని నీవు కాని నీ తండ్రి కాని ఈ నారద మహర్షి కాని అందరం ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞపూని నడుస్తున్నాం. ఆయన జీవులను ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఎవరి చేత ఏ పని చేయించాలనేటటువంటి విషయం తెలిసినవాడు, ఉత్పత్తి నాశనములకు మూలకారకుడు. ఈ జీవుడు స్వతంత్రుడు కాడు. ఆ శ్రీహరి యొక్క చేతిలో కీలుబొమ్మయ్యి అవిద్య విద్య అనే రెండు మాయలతో నడుచుకుంటున్నాడు. తాడు ముక్కుకు వేసేస్తే పశువు ఎలా చెబితే అలా నడుచుకుంటుంది, ఆ బోతుని అదుపులో పెట్టాలంటే ముక్కు తాడేయాలి. అలాగే జీవుణ్ణి బంధించడం అనే భక్తి సూత్రం ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఈ నరుడు సుఖదుఖానుభవాలకి అతీతం కావాలంటే ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. నా మాట విని ఆయన చెప్పిన మాట వింటే నువ్వు బాగుపడతావు. ఏం చెయ్యమంటారండి అన్నట్ట, ఏమీ లేదయ్యా, బలవంతంగా గనక ఇంద్రియాలను జయించవనుకో ఎప్పుడో భ్రష్టుడు అవుతావు. అందువల్ల ప్రతి జీవి తన కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్ళాలి. యౌవనంలో విషయ వాసనలు అనుభవించాలి, సుఖభోగాలు బాగా అనుభవించాలి. అప్పుడు ఇంద్రియం ఇంకేమీ లేదురా అనిపిస్తుంది, అప్పుడు మాత్రమే ముక్తి చెందుతాడు. నువ్వు కూడా ఇప్పటి నుంచి విరమణ చేసి సన్యాసం పుచ్చుకుంటే ఎప్పుడో రేపొద్దున యాప్సరస వస్తుంది, డామని బొట్లో పడి భ్రష్టుడు అవుతావు. నా మాట విను, భోగంబులను అనుభవించి ముక్తిని చెందుము అన్నట్ట, భోగాలు అనుభవించి ముక్తి చెందు, ఇది శ్రీహరి ఆజ్ఞ అన్నట్ట. ఒట్టెట్టాడు. అమ్మ బాబాయ్ మీరంత మాట నాకు కాదంటావా అని, లోపల ఎక్కడో ప్రతి జీవికి సుఖవాంఛ ఉంటుంది, ఆ ఉంది కాబట్టి నువ్వు అని గబుక్కుని ఒప్పుకున్నాడు, లేకపోతే వాదించేవాడు. సుకుడు చూడండి ఎలా వాదించాడు, అలా వాదించలేదు, ఒప్పుకున్నాడు. అంటే అప్పటి వరకు తండ్రి రెండు మూడు సార్లు అడుగుతున్నప్పుడు కొంత కొంత మారుతూ వస్తున్నాడు, హఠాత్తుగా ఇప్పుడు పూర్తి మార్పు వచ్చింది, అందువల్ల అన్నాడు. ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడో, ఈయనకి ఎవరినిచ్చి పెళ్లి చేశాడో మొదలైన పవిత్రమైన కథలతో రేపటి రోజు కార్యక్రమంలో అడుగు పెడదాం.
ఒక్క మాట అండి అమ్మ అన్నాడు.
భక్తులకు అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రత శుక్రవారం రోజున ఈ పురాణానికి వచ్చే భాగ్యం కలిగింది నాకు. బహుశా నెల రోజుల నుంచి అయిందేమో మొదలెత్తి 7వ తారీఖు మొదలు పెట్టారు. వేరే కారణాల వల్ల నేను రాలేకపోయాను. భగవంతుడు భక్తి గురించి మీ అందరికీ చెప్పక్కర్లేదు. భక్తి ఎంత గొప్పదో, భక్తిలో ఎంత తీపిదనం ఉందో, ఎంత కమ్మదనం ఉందో, ఎంత ఆకర్షణ శక్తి ఉందో అనేది మీ అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి వస్తున్నారు. దాని గురించి నేను చెప్పక్కర్లేదు. భక్తి గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. మనందరి మధ్యలో అనేక రకాలైన ఎలక్ట్రానిక్ సంకేతాలు ఉంటాయి. అదే ఉదాహరణకి రేడియో పెడితే రేడియో ఆన్ అవుతుంది, మనం హైదరాబాద్ పెడితే హైదరాబాద్ స్టేషన్ వస్తుంది, బెజవాడ పెడితే బెజవాడ వస్తుంది, ఏ స్టేషన్ పెడితే ఆ స్టేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ టీవీ పెడితే టీవీలో బొమ్మ కనపడుతుంది, అందరూ మళ్ళీ ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ వస్తుంది. అలాగే కార్డ్లెస్ ఫోన్ ఉంది, ఆ ఫోన్లో మనం మాట్లాడుతున్నా కూడా ఆ ఫోన్ మాటలు వస్తాయి. సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ మాట్లాడితే సెల్ ఫోన్ మాటలు వస్తాయి. మరి వైర్లెస్ పోలీసులు మాట్లాడే వైర్లెస్లు వస్తాయి. కానీ అన్నీ ఇక్కడ ఉన్నా కూడా మనకేం కనబడతలా. ఏ ఇన్స్ట్రుమెంట్ నొక్కితే ఆ ఇన్స్ట్రుమెంటు తన యొక్క పనులు చేసుకుంటూ పోతుంది. అలాగే భగవంతుడు సర్వవ్యాప్తి అయినప్పటికీ కూడా మనం ఎలక్ట్రానిక్ ద్వారా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని యాంత్రికంగా మనం నొక్కి పనిచేయించుకున్నట్టే, మనం వాటికి లోబడి మనం పనిచేసినట్టే ఈ ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ గాలిలో ఉన్నటువంటి అనంత వాయువుల్లో కలిసిపోయినటువంటి ఆధ్యాత్మిక చింతనారూపమైనటువంటి ఆ భగవంతుణ్ణి మంత్రరూపం ద్వారా, జపరూపం ద్వారా, గాన రూపం ద్వారా, భక్తి రూపం ద్వారా, మరి ఏ రూపంగా అష్టోత్తరం అనండి, సహస్రనామం అనండి, మన ఇష్టమైనటువంటి దైవాన్ని ఇష్టమైనటువంటి రీతిలో కనుక కొలుచుకున్నప్పుడు ఆయన మనకి ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు, ఆయన మనని దీవిస్తాడు. అయితే మనం ఎలాగైతే ఏ రేడియోను పెట్టడం, టీవీ పెట్టడం, ఫోను వాడడం, ఏవి వాడడం, గాల్లోనే అవి ఉంటాయి, మనకి రావు, మనకు ఉపయోగపడవు. అలాగే గాల్లో ఉన్నటువంటి ఈ భగవంతుణ్ణి మన పక్షాన తీర్చుకోవాలన్నా, మనం ఆయన పక్షానికి వెళ్ళాలన్నా, మన ఇద్దరం కలిసి స్వపక్షంగా మిగలాలన్నా, మనం మంత్రం అనే శాస్త్రం ద్వారా, నేను ఇందాక చెప్పినట్టుగా గానం అనే శాస్త్రం ద్వారా కానీ, పద్యం అనే శాస్త్రం ద్వారా కానీ, పురాణం అనే శాస్త్రం ద్వారా కానీ ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకుంటే సాయిబాబా కావచ్చు, అంబికాదేవి కావచ్చు, వెంకటేశ్వరం కావచ్చు, మరి ఏ దేవుడి వాళ్ళ ఇష్టదైవానికి మన ఇష్టమైన రేడియోని కనుక ఏ రకంగా అయితే ట్యూన్ చేసుకుని రేడియో పెట్టుకున్నామో మన ఇష్టదైవాన్ని మనమే ట్యూన్ చేసుకోవాలి. అప్పుడు అనంతంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఖచ్చితంగా నిన్ను నీ దగ్గరికి వస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు అనే ఒక సిద్ధాంతాన్ని మనం నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా సర్వవ్యాప్తమైనటువంటి భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన చుట్టూతా ఉన్నాడనే భావన మనం కలగజేసుకున్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా భగవదార్పణం. అమ్మ అంబికా తల్లి నీ దయ, నువ్వు ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. ఆశ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు మనిషి. ఆశ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఆశ కావాల్సిందే కానీ దురాశ కాకూడదు. నేను ఈ రోజున అంబికాకృష్ణ ఉన్నాను, రేపు పొద్దునకల్లా టాటా అయిపోవాలంటే అది దురాశ. అమ్మ నా వ్యాపారం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇంకొద్దిగా పెరగాలి, ఇంకొద్దిగా ఆస్తి రావాలి, లేకపోతే ఇంకా వ్యాపారం పెరగాలని కోరుకోవడం తప్పులేదు, కానీ నేను టాటా అయిపోవాలి, టాటా పడిపోవాలి, ఇలాంటి దురాశలు. ఆ దురాశ లేకుండా ఆశతోటి ఉండాలి, భగవంతుని ధ్యానించాలి. కోరికను కోరకుండా భగవంతుని ధ్యానించమని నేను ఎప్పుడూ చెప్పను. కోరికను కోరాల్సిందే, అడగకపోతే అమ్మైనా పెట్టదు. అంబికాదేవిని కానీ మరొక దేవుని కానీ ఆకలిస్తే అమ్మని, అమ్మ ఆకలిస్తుందమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అని అడుగుతాం. అమ్మ కూడా ఆకలిస్తే అమ్మని అడగకపోతే అమ్మ అన్నం పెట్టదు. మన కన్నా మన భూలోకంలో పడవేసిన ఆ భగవంతుని నాకు ఇది కావాలని కోరటంలో తప్పే ఉంది, కానీ ఆ కోరిక అర్థం ఉండాలి. ఆ కోరిక వెనకాల పరమార్థంతో నిండిన కోరిక అయి ఉండాలి, లేదా అత్యాశకరాని కోరిక అయి ఉండాలి అనేది మాత్రం మనం గుర్తుంచుకుంటూ మనం చేసే ప్రతి క్షణము, ప్రతి అడుగు కూడా ఆ యొక్క భగవంతుని ఆశీస్సుల మేరకు జరుగుతున్నాయనేది మరొక్కసారి మనకి మనం తరచి అనుకోవడంలో ఎన్నిసార్లు అనుకున్నా తప్పలేదు. కాబట్టి అలాంటి కార్యక్రమానికి సంబంధమైనటువంటి ఈ పురాణ ఇతిహాసాలు మనం చెప్పుకుంటుంటే డిశ్చార్జ్ అయిపోతున్న మన బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మన శక్తిని కోల్పోతుంటాం, అనేక పాపాలు చేస్తూ ఉంటాం, మనం తెలియకుండానే పాపాలు చేస్తుంటాం, ఆ బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు మీరు వచ్చి స్వయంగా స్వయంగా మీరు వస్తుంది, మీరు నాకంటే ధన్యులేమని చెప్పి నేను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
విశేషం ఏంటంటే ఇప్పుడు ఆశ ఉండుట తగులు దురాశ తగదనేది పద్యం విష్ణు పురాణం, ఆంధ్ర విష్ణు పురాణంలోది. ఆయన నోటమిట అనుకోకుండా వినకుండానే ఒక పద్యం, ఇంకా రాబోయే పద్యం వచ్చింది. అందులో ఒక మాట చెప్పారు, కుక్షికి అనయగు అన్నంబు కూరలైన బలము నిచ్చును. కడుపుకి ఆకలికి తగిన కూరలు కానీ అన్నం కానీ తింటే బలం ఇస్తుందిట. ఆకలి లేకుండా అనవసరంగా తినేస్తే ఏమవుతుంది, విషంగా మారిపోయి వారి అజీర్ణ వ్యాధి పట్టుకుంటుంది అని చెబుతూ ఆశయుండుట తగును దురాశ తగదు అంటారు చివరి పదంలో. అది పదం పట్టుకొచ్చారు. దైవానుగ్రహం అంటే అదనమాట, చెప్పకుండానే రాబోయే పద్యం ముందొచ్చింది. అమ్మ యొక్క అనుగ్రహం, ఆయన తేజస్సు పెరగడానికి గల కారణం అదే. ఆ సుకృతం నీ మీద మన మీద అందరి మీద కూడా ప్రసరిస్తూ ఇలా నిత్యం ఇక్కడ వైభవంగా సాగాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత చేసుకుని స్వయంభూమను కుమారుడు ప్రియవ్రతుడు సంసారం మీద విరక్తితో వనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడని నారదుడు అతనికి తత్వబోధ చేస్తున్నాడని చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడు ఈయన్ని ఏమైనా సరే ప్రజా సృష్టికి ప్రజా పాలనానికి వినియోగించాలని భావించి అక్కడికి వచ్చి ఏ వ్యక్తి అయినా తన వయోధర్మాన్ని బట్టి నడుచుకోవాలి. శిశువుగా ఉన్నప్పుడు విద్యలు అభ్యసించు, యవ్వనంలో విషయలోలుడవుక, తదనంతరం వార్ధక్యంలో మునివృత్తిని అవలంబించు అని వివరించాడు. ముల్లోకాలకి ప్రభు అయినటువంటి బ్రహ్మదేవుని వాక్కులు కాదు అనే ధైర్యం లేదు ఈ ప్రియవ్రతునికి. బ్రహ్మ ఏది చెబితే అది శిరోధార్యమని భావించి గౌరవంగా అందుకు అంగీకరించట. సరసిజాసనుండు స్వయంభువుని చేత అధికమైన పూజలుంది. నారదుండు ఆ ప్రియవ్రతుండును చూడంగ చనియతన్నదు పూర్వ సదనమునకు. నీవు ఎలా చెబితే అలాగే చేస్తాను అని బ్రహ్మదేవునికి ప్రియవ్రతుడు మాట ఇవ్వగానే బ్రహ్మానందం చెందాడు బ్రహ్మదేవుడు. లోకములో గురువులు పెద్దలు చెప్పే మాట వింటాము అన్నవాళ్లే కానీ ఆచరణలో పెట్టేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అరుదు అటువంటిది బ్రహ్మదేవ, నీ మాట వింటాను అని నీవు అంగీకరించావు, చాలా సంతోషం. మాట నిలబెట్టుకో, సంసారంలో ప్రవేశించు, రాజ్యపాలన చెయ్యి పిల్లల్ని, కానీ తదనంతరం విరక్తి చెందు అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. స్వయంభవ మనువు, ప్రియవ్రతుడు, నారదుడు ముగ్గురు కూడా ఆ బ్రహ్మదేవుడికి అత్యంత శ్రద్ధతో పూజలు చేశారట. సాక్షాత్తు విధాత బ్రహ్మదేవుడు, సృష్టికర్త, అందరికీ నుదుటి వ్రాతలు రాసే భగవంతుడు ఆయన వచ్చేసరికి ఆనందంతో వీరు ముగ్గురు కూడా సేవలు చేశారు, పాద పూజ చేశారు. తదనంతరం బ్రహ్మదేవుడు వారి పూజలు పూర్తయ్యాక అదృశ్యమైపోయి తన లోకానికి వెళ్ళిపోయాట. పరమసత్యస్వరూపుడు స్వయంభవమనువు, బ్రహ్మగారి గౌరవం పొందినవాడు, తన కొడుకు బ్రహ్మ మాట ప్రకారంగా రాజ్యపాలనకు అంగీకరించగానే ఆనందంతో ఆ పెద్ద కొడుకుని ప్రియవ్రతుణ్ణి నారదుని దగ్గర అనుమతి తీసుకుని తీసుకువెళ్ళి తనతో అతన్ని తన రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి, నాయనా ప్రియవ్రత, ఈనాటి నుంచి ఈ రాజ్యానికి నీవు రాజువు, ధర్మంగా ప్రజాహితముగా పరిపాలన చెయ్యి. ఒక్కటి గుర్తుపెట్టుకో, రాజ్యపాలన అధికారం చేతికొచ్చేసరికి ప్రతి వాడికి అహంకారం వస్తుంది, అటువంటిది పొరపాటు కూడా రానివ్వకూడదు. ఎవడికైతే రాజ్యపాలన వల్ల అధికారం వల్ల మదము శిరస్సుకెక్కుతుందో అటువంటి వాడు చివరి రోజుల్లో దుర్భర స్థితితో బతుకుతాడు.
అనాయాసేన మరణం వినా దైంజేన జీవితం. మరణం ఎలా ఉండాలి? ఆయాసం లేకుండా హాయిగా తిరుగుతూ తిరుగుతూనో తదుకునో పోవాలి. వినా దైన్యైన జీవితం, దైన్యం లేకుండా, తిండికి లోటు లేకుండా మనిషి బతకాలి. ధనం తిండికి లోటు లేకుండా ప్రతివాడికి ఉండాలి. ఈ రెండూ ఉన్నవాడు భాగ్యవంతుడు. ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో అనుగ్రహిస్తుంది. సరే, ఈ జన్మలో చాలా పుణ్యాత్ముడు అవ్వచ్చు, కానీ పూర్వజన్మ కర్మ ఈ రెండింటిని మనకు నిర్దేశిస్తుంది. ఈ జన్మలో కూడా విపరీతమైన పుణ్యం చేస్తే పాత కర్మని కొంత ప్రక్షాళనం చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని ఈ జన్మలో నీ కర్మాచరణములో అహంకారము మమకారము రానివ్వకుండా ప్రజల్ని కన్నతండ్రుల వలె పాలించు, భక్తి శ్రద్ధలతో ఉండు, అధికార మదాంధుడవు కాబోకు సుమా అని హెచ్చరించి తన కుమారుణ్ణి రాజుని చేశాడు. ఈ విధంగా స్వయంభూమరువు భూపరిపాలనానికి ఆ ప్రియవ్రతుణ్ణి పట్టం కట్టి అడవికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ధరణీ వల్లభుడా ప్రియవ్రతుడు మోదం బందుచున్ లేలైశ్వరవాక్యంబున కర్మతంత్రపరుడై సంగంబులంబాపు శ్రీహరిపాదాంబుజ చింతనం తగిలి నిత్యానందమున్ పొంది వర్భర రోగాదుల దుర్భర రాగాదుల పారద్రోలి ప్రజలు బాలించినచున్నతి. మహారాజు ప్రియవ్రతుడు తండ్రి తనను రాజును చేశాడు అని సంతోషించాడు. ఇంత పూర్వం అయితే రాజ్యం బంధం అనుకున్నాడు, ఇప్పుడెందుకు రాజ్యానికి సంతోషించాడంటే బ్రహ్మ ఆజ్ఞ, బ్రహ్మదేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళలేడు ఆయన. అందువల్ల బ్రహ్మానంద భరితుడై రాజ్యాన్ని పాలిస్తున్నాడు. పాలిస్తున్నప్పుడు భగవంతుని నిర్దేశం ఇలా ఉన్నది అనుకుని నడిచాడు. నా సొంత పెత్తనంతో రాజ్యం చేస్తున్నానని ఏనాడు అనుకోలేదుట ఆయన. కర్మలు చేశాడు కానీ కర్మలలో చిక్కుకోలేదు, పని చేశాడు ఆ పనిని పట్టించుకోలేదు, పని యొక్క ఫలితం గురించి ఆశించలేదు. అది అన్నమాట రహస్యం. ఎంత వాడైనా సరే ఫలితం ఆశించకుండా పని చెయ్యడు, కానీ ఈయన ఫలితం ఆశించకుండా పనిచేశాడు. నిరంతరం రాజ్యపాలన చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు ఆ పనుల మీద మాత్రం ఆశ లేకుండా శ్రీహరి దివ్య పాద పద్మములను మనస్సులో నిలబెట్టుకున్నాడు. ఏ పని చేసినా ఈ పని చేయించేవాడు వాడు, ఫలితం వాడిది, నాకు సంబంధం లేదనుకున్నాడు. ఇలా నిత్యానందం పొందాట. నాటకం వేసేవాడు పాత్రకి ఉచితమైన వేషం ధరించి నటిస్తాడు, కానీ నిజంగా నటనలో వాడు లీనంకాడు. చాలామంది బయట నుంచి అనుకుంటారు, అబ్బా లీనమైపోయి చేసాడండి, జీవించాడండి, వీడు నిజంగా జీవించుంటే నరసింహావతారం ఎత్తిన వాడు పక్కవాడిని చంపేసి తినేస్తాడు, రావణాసురుడి వేషం వేసిన వాడు ఋషుల్ని నిజంగా కాల్చిపారేస్తాడు, జీవించలేదు, అది నటన, అది భ్రమ. ఈ సృష్టిలో ఏ ఒక్కడు పాత్రలో జీవించడు. పాత్రలో జీవించకుండా నటించి ప్రజల్ని మాత్రం భ్రమ పెట్టే ఒక పాత్రధారిలాగే ఈయన కూడా వేషం వరకే, ఆ పని వరకే, ఆ పని యొక్క ఫలితం మనస్సు మీద పడకుండా చూసుకున్నాడనమాట. మనం కూడా అలాగే నిరంతరం ఉండాలట. ఈ సంసారంలో ఉన్నాం, ఈ పాత్రని వేస్తున్నాను అనుకోరు తప్ప ఇది నేనే అనుకుని ఉంటేనే వాడు అజ్ఞానంలో సంసారంలో పడిపోతాడు. గొప్ప టెక్నిక్ అది అనమాట. నేను పద్మాకరుణ్ణి, నేను రామచంద్రుడిని, నేను శ్రీనివాసుని అనుకోడు వీడు. నేను ఈ పాత్రని, ఈ వేషాన్ని, ఈ శరీరాన్ని దాన్ని పోషిస్తున్నాను అనుకోవాలి, ఈ పని చెయ్యాలి. పని మాత్రం 100కి 100 రూపాయలు శ్రద్ధగా చెయ్యాలి. దాని ఫలితం ఎలా ఉన్నా దాని గురించి మాత్రం బెంగపెట్టుకోకూడదు ఏమని. ఇది వేదాంత రహస్యం. అటువంటి వేదాంత రహస్యంలో జీవిస్తూ ఆనందంతో అనురాగము ద్వేషము లేకుండా హాయిగా ప్రజల్ని పరిపాలించాడు, గొప్ప ఔన్నత్యం పొందాడు. ఎప్పుడైతే ఇవేమి ఉండవో, రాగద్వేషము బెంగ దుఃఖం ఉండవో, వాడికి ఎప్పుడు సుఖమే. బయటికి వెడితే ఏమవుతుందో, ఇంట్లోకి వస్తే ఏమవుతుందో, అక్కడికి వెడితే ఆ పని అవుతుందో అవుదో అనే టెన్షన్ ఉన్న వాడికి బెంగ, కానీ ఏమీ లేని వాడికి బెంగ ఏమిటి? ఏ బెంగ లేదు, అంత హాయిగా ఉన్నాడు. తర్వాత మరి బ్రహ్మదేవుడు చెప్పిన దాంట్లో రాజ్యపాలనతో పాటు పెళ్లి కూడా ఉన్నదిగా. మరి విశ్వకర్మ అని దేవతలకు ఒక శిల్పి ఉన్నాడు. ఆ విశ్వకర్మ తన కుమార్తె బర్హిష్మతి అనే ఒక అమ్మాయిని పట్టుకొచ్చాట. ఈ బర్హిష్మతి అనే కన్యని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల తనతో సమానులైన శీలము, వృత్తము, గుణము, రూపము, బలము, ఔదార్యం అన్ని లక్షణాలు ఉన్న 10 మంది కుమారుల్ని కన్నాడు, ఒక కుమార్తెని కన్నాడు. ఆగ్నిధ్రుడు, యజ్ఞజహ్వుడు, యజ్ఞబాహుడు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ఠుడు, శవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి, ఈ 10 మంది పేర్లు, కొడుకుల పేర్లు. ఊర్జస్వతి అని ఒక కుమార్తెను కూడా కన్నాడు. ఈ 11 మంది సంతానంతో వాళ్ళంతా కూడా ధర్మాత్ములు, అదృష్టవశాత్తు పిల్లలు పుడతారు. కొంతమందికి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు తచ్చిదాకా. అలా కాకుండా ఈయనకి మంచి పిల్లలు పుట్టారట. పిల్లలు మంచివాళ్ళు అవడం అంటే బ్రహ్మదేవుని అనుగ్రహం ఉన్నది ఇతనికి. పవిత్రులు, ధర్మాసక్తి కలిగిన పిల్లలు పుట్టారు. అందులో చివరి వాడైన కవి, మహావీరుడు, శవనుడు అనే 3 కూడా చిన్నప్పటి నుంచిట బ్రహ్మచర్య వ్రతం పూని ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యలో నిష్ణాతులయ్యారట. చిన్నప్పటి నుంచి బ్రహ్మ విద్య వచ్చింది వాళ్ళకి. ఎన్ని విన్నా అంత తేలిక బ్రహ్మ విద్య అలవడదు మనకి. ఆయన పిల్లలు 3 చిన్నప్పటి నుంచి బ్రహ్మ విద్యలో ఆరితేరారు. పరమహంస స్వరూపాన్ని ఆశ్రయించారు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అనేటటువంటి హంసగాయత్రి మంత్రాన్ని జపించారు. యోగ తత్వాన్ని పుచ్చుకున్నారు. ప్రాణాయామము, ధ్యానము మొదలైన లక్షణాలు సేకరించారు. వాళ్ళకి ఈ సంసారం మీద భయం లేదు, ఆహార వాంఛ లేదు, నిద్ర మీద ఆసక్తి లేదు. బండరాళ్ల మీద పడుకున్నా, పట్టు పరుపుల మీద పడుకున్నా సమానంగా పడుకునేవారు. ఎండిపోయిన, పుచ్చిపోయిన వస్తువులు పెట్టినా, రుచి కలిగిన పాయసం పెట్టినా సమానంగా సేకరించేవాళ్ళు. అలా సేకరిస్తూ భవబంధ విముక్తులై వాసుదేవుని యొక్క దివ్య పాదపద్మాలు మనస్సులో పెట్టుకుని నిరంతరము వాసుదేవ 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 పాహిమాం వాసుదేవ 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 రక్షమాం అనుకుంటూ ఆయనలో లీనమైపోయారు. 3 కొడుకులు పుట్టిన 10 మందిలో వెళ్ళిపోయారట. అలాగా ఆయన గొప్పతనం మరి ధర్మాత్ముడు గనక ఆయన పిల్లలు 3 యోగులయ్యారు. తర్వాత మరొక కన్యని పెళ్లి చేసుకున్నాడు ప్రియవ్రతుడు. ఈ 2వ కన్య వల్ల ఉత్తముడు, తామసుడు అనేటటువంటి 2 కుమారులు పుట్టారు. ఆ ఉత్తమ తామసులు పుట్టిన 10 సంవత్సరాల తర్వాత ఆ భార్యదే ఇతనికి మరొక కొడుకు పుట్టాడు, 3వ కొడుకు. అతడు రైవతుడు. ఆ రైవతుని కూతురే రేవతి. ఆ రేవతిని బలరాముడికి ఇచ్చాడు ఆయన. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రైవతుడు సృష్టి ఆరంభంలో వాడు, కృతయుగంలో ప్రారంభంలో వాడు, కానీ బలరాముడు ద్వాపరయుగంలో చివరి పాదంలో వాడు. ఇదేంటండి, ఎక్కడి రైవతుడు, సృష్టి ప్రారంభం వాడు, ఇదేమో ద్వాపరయుగం చివరైనటువంటి బలరాముడికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేశాడంటే, పాపం ఈ రైవతుడికి రేవతి అని కూతురు పుట్టిందిట. ఆ రేవతి నక్షత్రంలో పుట్టింది కనుక ఆవిడకి రేవతి అని పేరెట్టారు. ఆవిడ పుట్టిన తర్వాత ఈయన తన కూతురికి మంచి సంబంధం చూడాలనుకున్నట్ట. ఒక్కొక్కళ్ళకి అంత తేలిగ్గా సంబంధాలు నచ్చవు. ఏ సంబంధం తెచ్చినా వంక పెడతారు. వాడికండి 2 తలకాయ వెంట్రుకలు తెరిసేయండి, లేకపోతే వాడికి ముక్కు పొడుగ్గా ఉందండి, వీడికి చెవులు ఎక్కువగా ఉన్నాయండి, వాడికి డబ్బు తక్కువగా ఉందండి, ఇలా రకరకాలు. ఈ లోకములో సహజంగా తండ్రి ఎప్పుడూ కూడా మంచి సంబంధానికి ఇవ్వాలనుకుంటాట. తనకంటే కొంచెం ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు అయిన అల్లుడికి ఇవ్వాలనుకుంటాడు. ఈయనది అదే బాధ. ఒక ఆయన ఓ పెళ్ళిళ్ళ పేరకి చెప్పాట, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడు అని. సరే, ఈయన సంబంధం చూసి వచ్చి పెళ్ళిళ్ళ పేరయ్యా, బ్రహ్మాండమైన సంబంధం చూశానండి, పెళ్లి కొడుకు చాలా ఉత్తముడు, చాలా గొప్పవాడు అన్నట్ట. అంత గొప్ప సంబంధం ఏమిటన్నట్టు? అవునండి, చాలా గొప్ప సంబంధం. ఏదో అప్పుడప్పుడు కాస్త ఒక్కప్పుడు మొత్తం నవ్వులుతాడు అన్నట్టు. అప్పుడప్పుడైతే పర్వాలేదులే వక్కపొడికే ఉందిలే అన్నట్టిన. వక్కపొడి అస్తమాట నవ్వడండి, సిగరెట్ కాల్చాక వాసన పోవడం కోసమే నవ్వులుతాడండి అన్నట్టు. ఊరని దిక్కుమాలను గొడవ అనుకుని సిగరెట్ కూడా ఉంది అన్నట్ట. హ్యాపీ సిగరెట్ కూడా అస్తమాట కాల్చడండి వాడు. ప్యాకెట్ అడినప్పుడు కాలక్షేపం కోసం కాలుస్తాడు అని ఓరే ఇది దుంప దగ్గర ఇది కూడా ఉందా అన్నట్ట. అది కూడా అస్తమాట ఉండదండి, కాస్త పుచ్చుకున్నప్పుడు మాత్రమే ప్యాకెట్ ఆడతాడండి అన్న. ఓయ్ బాబు అన్నట్ట, అబ్బాయి అది కూడా అస్తమాట పుచ్చుకోడండి, దొంగతనానికి వెళ్ళినప్పుడు బాగా డబ్బు దొరికితేనే పుచ్చుకుంటాడండి అన్నట్ట. నమస్కారం బాబు. అంచేత లోకల్లో సహజంగా మరి ఇటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కనుక నా కుమార్తెకి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందా అని బాగా ఆలోచించి బ్రహ్మదేవుణ్ణి అడుగుదాం డైరెక్ట్గా అనుకుని ఈ రేవతుడనే మహారాజు తన కూతుర్ని వెంట పెట్టుకుని యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాట. వాళ్ళకి ఆ శక్తి ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు బ్రహ్మలోకానికి వెళదామని టీవీని బయలుదేరితే కాలేజీకి కూడా వెళ్ళాం, అప్పుడు శక్తులు వేరు. అంచేత యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ బ్రహ్మదేవుడు ఒక ముహూర్తకాలం కళ్ళు మూసుకుని ఉన్నట్ట. ఆయన కళ్ళు తెరిచాక ఈయన, అయ్యా నమస్కారం అండి, ఎందుకు వచ్చావు, మా అమ్మాయికి మంచి సంబంధం చెప్పండి అన్నట్ట. నీ మొహంలో ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్రహ్మకాలమానం ప్రకారం చాలా తక్కువ కాలం, కానీ భూలోకంలో ద్వాపరయుగం వచ్చింది. నువ్వు కిందకి వెళ్ళేసరికి చివరి పాదం, అక్కడ బలరాముడిని సాక్షాత్తు ఆదిశేషుడే పుట్టాడు, ఆయనకి ఇచ్చేయి అన్నట్ట. అప్పుడు ఆయన తిరిగి వచ్చేసరికి మొత్తం వంశాలన్నీ మారిపోయి బలరాముడు ఉన్నాడు. అప్పుడు ఆ విధంగా బ్రహ్మాద్య ప్రకారంగా ఆ రైవతుడని రాజు తన కుమార్తె రేవతిని అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా ప్రియవ్రతుడికి మరొక భార్య వల్ల ఉత్తమ తామస రైవతులనే ముగ్గురు కొడుకులు పుట్టారు. ఇంత పూర్వం ముగ్గురు కొడుకులు అవ్యయమైన పదవికి వెళ్ళిపోవడం వల్ల ప్రియవ్రతుడు ఏం చేశాట, మిగతా కొడుకులకి రాజ్యపాలన యుద్ధము నేర్పేట. అందరూ మరి యోగానికి వెళ్ళిపోతే ఎలాగా, అందుకని. అప్పుడు ప్రియవ్రతుడు అఖిల శాత్రవ కోటి తన బాహుబలము చేతను జయించి అతడు బర్హిష్మతి కాంతయందు ప్రీతి కలిగి యౌవన లీలా వికాసహాస హేళనాదుల చిత్తం బుగీలు పరిచి గత వివేకుండు పోలే భోగముల బుందే. ఆ తర్వాత ప్రియవ్రతుడు శత్రువులందరినీ జయించాడు, బయట ఉండే శత్రువుని జయించేశాడు తన బాహుబలంతో. బర్హిష్మతి అని చెప్పాక ఇందాక ఆయన పెద్ద భార్య విశ్వకర్మ కూతురు, ఆవిడతో సుఖభోగాలు అనుభవిస్తూ కొన్ని కోట్ల సంవత్సరాలు గడిపేశాడు. ఎన్నేళ్ళు, 11 కోట్ల సంవత్సరాల కాలం తిరిగేట్టాలి ఆయన. ఒకనాడు మేరు పర్వతం చుట్టూత ప్రదక్షిణం చేస్తున్నాడు సూర్యుడు. మేరు పర్వతానికి యువతల సూర్యుడు ఉన్నప్పుడు అవతల వైపు రాత్రి, అవతలకు వెళ్ళినప్పుడు యువతల వైపు రాత్రి, అది చూచాడు ఆయన. ఓహోహో, అంధకార బంధురంగా ఉన్నది ఒకవైపు, ఈ అంధకార బంధురంగా ఉన్న వైపు ఏముంటుందో చూద్దామని మొత్తం ఆ పర్వతం చుట్టూతో ఈయన కూడా సూర్యుడిలాగే 11 పర్యాయాలు ప్రదక్షిణ చేశాట. ఏకంగా ఈయన ఎటు పెడితే అటువైపు ఈయన రథంలో ఒక సూర్యుడిలో ఉండేవాడు. అంటే సూర్యుడు తూర్పున ఉంటే ఈయన పడమర ఉండేసరికి ఈయన శరీరకాంతితో పడమర వైపు కూడా సూర్యోదయమే. ఇదేమిటి అసలు రాత్రి అవడం లేదు అనుకున్నారట అక్కడి వాళ్ళు. మళ్ళీ సూర్యుడు ఇటు వచ్చేలోపు అటు వెళ్ళేవాడు ఈయన, అటువైపు కూడా రాత్రి అవ్వకుండా అయ్యింది. తన శరీరకాంతితో ఒకవైపు రాత్రి ఒకవైపు పగలు అనేది లేకుండా అన్ని వైపులా పగలు ఏర్పాటు చేశాడు. అలా ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయన రథం చక్రం ఎక్కడ తగిలితే అక్కడ భాగాలు ఏర్పడిపోయింది భూమి. ఆ భాగములే 7 ద్వీపములు అయ్యాయి. అంత పూర్వం భూమి అంతా ఒకే రకంగా ఉండేది. ఈయన తిరగడం వల్ల ఆ రథ చక్రాల వల్ల మట్టి మధ్యలోంచి లేచి ఓవైపు గుట్ట కింద లేచిపోయింది. ఆ గుట్టలు సరిహద్దులు అయిపోయాయకంగా 7 ద్వీపములు ఏర్పడ్డాయట ఆయన రథంతో తిరగడం వల్ల. ఆ 7 ద్వీపముల యొక్క పేర్లు వింటే చెడ్డ కలలు రావు. జంబూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలీ ద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాఖద్వీపము, పుష్కర ద్వీపము. ఈ విధంగా ఏడు ద్వీపములు తయారయ్యాయి. అలరు ద్వీపంబులందు జంబూ ద్వీపమన రంగల క్షయోజనములయ్యే అట ఉత్తరోత్తరాయత సంఖ్య తాద్విగుణితములయ్యుండుంటి గతిశైల్లు క్షారేక్షురసస్వరాజ్యక్షేర దధ్యుదకంబులు గలుగు సాగరములేడు ద్వీప పరిమాణములు కల్గి విస్తరిల్లు సంధి సంధుల పరిఘల చందమునను క్రమము తప్పక ఉండుంటి కలయకుండు సకల జీవుల కల్ల ఆశ్చర్యముగను. వరసగా ఈ జంబూద్వీపము లక్ష యోజనాలట, అంత వైశాల్యం ఉన్నది ఆ ద్వీపం. రెండవది ప్లక్షద్వీపము 200,000, మూడవది 300,000, ఇలా ఒక్కొక్క ద్వీపం ఒక్కొక్క రెట్టింపు చొప్పున పెరుగుతూ చివరి ద్వీపం 700,000 యోజనముల వైశాల్యముతో ఉన్నాయట. ఈ 7 ద్వీపాల చుట్టూత క్షార సముద్రం, అంటే ఉప్పు సముద్రం అన్నమాట, ఇప్పుడున్న సముద్రం అదే, బంగాళాఖాతం ఇవన్నీ కూడా. తర్వాత ఇక్షురస సముద్రం, చెరుకు రసం ఓ సముద్రం, మనకు భూలోకంలో లేదు అది, మన వాళ్ళంతా తాగేస్తారని భయం వేసి పైకి పట్టుకుపోయారు. చెరుకు రసం, తర్వాత క్షీరసాగరం వైకుంఠంలో ఉన్నది, దధిసాగరం, మంచినీటి సముద్రం, వీటితో పాటు అమృత సముద్రం, అదే సుధా సముద్రం, అక్కడ అమ్మవారు ఉన్నది, చిట్ట చివరిది అనమాట అది సుధా సముద్రం క్లైమాక్స్. ఈ విధంగా 7 సముద్రాలు వరుసగా ఈ సప్తద్వీపాల చుట్టూ ఉన్నాయి. అందులో భూలోకంలో మాత్రం కేవలం క్షార సముద్రం, లవణ సముద్రం, ఉప్పు సముద్రం మాత్రమే మిగిలిపోయింది మనకి. మన వాళ్ళకు అనుమానం రావచ్చు, ఏమంటే చక్క భగవంతుడు మనల్ని పెట్రోల్ సముద్రం చేస్తే బాగుండేది కదా, ఎందుకండి ఈ ఉప్పు అని. అది పెట్రోల్ అయితే ఏ దిక్కుమాలాడో సిగరెట్ కాల్చి అందులో వారేస్తే చచ్చిపోతారు, మొత్తం అంతా భగభగం వండుతుంది. అందుకని దేవుడికి తెలుసు, భగవంతుడు సృష్టిలో ఏం చేసినా ఈ మానవుల అజ్ఞానానికి జాగ్రత్తగా ఆలోచించేస్తాడు. వెనకటికి ఒక కథ ఉండేది, ఓ పిచ్చాడు గుర్రం మీద బయలుదేరి ప్రయాణం చేస్తున్నట్ట, దారిలో అలసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నట్ట. ఆ చెట్టు మర్రి చెట్టు, మర్రి చెట్టు కింద తింతింత కాయలు ఉన్నాయి, కింద పెద్ద పుచ్చపాదు ఉన్నదట, ఇంతంత పుచ్చకాయలు ఉన్నాయి. ఈ దేవుడు ఎంత తెలివి తక్కువాడు, అంత పెద్ద మర్రి చెట్టుకి ఇంతంత కాయలు పెట్టాడు, ఇంత చిన్న పుచ్చపాదుకు నేల మీద పాకేదానికి ఇంతంత కాయలు పెట్టాడు, అబ్బే దేవుడికి సృష్టి చేయడం రాదనుకున్నట్ట. సరే కాసేపు నాక పడుకున్నాడు, అక్కడ ఠప్మ సౌండ్ అయింది, ఆయన గుండు చేయించుకున్నాడు, ఆ గుండు మీద పడిందట ఒక మర్రికాయ, దానికే బొప్పి కట్టింది వీరికి. ఓరోరి మర్రికాయ పడితేనే గుండెలా బొప్పి కట్టింది, నిజంగా ఈ పుచ్చకాయ పైనుండి ఉంటే అది నెత్తి మీద పడుంటే చచ్చేవాడి, పుచ్చకాయ కాదు రెండుగా విచ్చిపోయేది తలకాయ అనుకున్నట్ట. కాబట్టి భగవంతుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి చేశాడు, ఏం సృష్టి చేసినా ఆయన దాంట్లో తప్పు పట్టుకోవడానికి లేదు. ఇదంతా విని ఒక ఆయన అడిగాడు అనమాట, చక్కగా పెట్రోల్ సముద్రం చేస్తే బాగుండేది కదా అని. అంత ప్రమాదం, మొత్తం భూమండలం ధ్వంసం అయిపోతుంది ఒక్కరోజుకి. కాబట్టి ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే పెట్రోల్ బంక్ వాళ్ళు ఏమైపోతారు. ఈ విధంగా 7 సముద్రములు మహాశ్చర్యముగా 7 ద్వీపాల చుట్టూత ఏర్పడ్డాయి. ఈ 7 ద్వీపాలకి కూడా మనం ముందే చెప్పుకున్నాం, మొదటి భార్య వల్ల 10 మంది కొడుకులు పుడితే అందులో 3 ముగ్గురేమో విష్ణువులో కలిసిపోయారు, తక్కిన 7 ముగ్గురిని 7 ద్వీపాలకి రాజుల్ని చేశాట. ఆగ్నిధ్రుడు, యధ్వజిహ్వుడు, యజ్ఞబాహుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీధిహేత్రుడు, 7 ముగ్గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ద్వీపానికి కట్టేశాడు పట్టం. ఇంకా కూతురు మిగిలిందిగా ఊర్జస్వతి. ఈ ఊర్జస్వతి అనే కన్యకని భార్గవుడు అనేటటువంటి ఋషికిచ్చి పెళ్లి చేశాడు. ఆ భార్గవునకు, భార్గవుడు అంటే ఎవరో కాదు శుక్రాచార్యుడు, భృగు మహర్షి కొడుకు కనుక భార్గవుడు అన్నారు. ఆ శుక్రాచార్యుడికి ఈ ఊర్జస్వతికి పుట్టినటువంటి కుమార్తె దేవయాని. ఈ దేవయాని కచుడు అనేవాడిని ప్రేమించి పెళ్లిలో వివాహం చేసుకోలేక అతన్ని చివరికి యయాతి మహారాజు గారిని కట్టుకున్నది. ఈ విధంగా పెళ్లిళ్ళు చేసినటువంటి ఈ ప్రియవ్రతుడు ఒకరోజున తెల్లవారుజామున కలొచ్చిందిట. ఏమని నాయన నువ్వు ఎన్నేళ్ళైంది అనుకుంటున్నావు సంసారంలో ప్రవేశించి? 11 కోట్ల సంవత్సరాలైంది. ఇన్నేళ్ళు సంసార సుఖాల్లో పడిపోయావు. ఏదో సంతాన ప్రాప్తి పొందమని మాత్రం బ్రహ్మ చెబితే నువ్వు అందులో పడిపోయి ఆ లంపటంలో చిక్కుకుపోయావు అని సందేశం వచ్చిందిట. భగవంతుడు సందేశం ఇచ్చాడు. అప్పుడు ఆయన విరక్తుడై ఒక్కనాడు నిజగురువైన నారదుని చరణాను సేవానుపతిత రాజ్యాది ప్రపంచ సర్గంబు తలంచి దుఃఖించి విరక్తి కలిగింది. నారదుణ్ణి విడిచిపెట్టి ఈ సంసారంలో పడి ఎంత తప్పు చేశానని దుఃఖించాడు. అలా దుఃఖిస్తూ అక్కట ఏ నింద్రియంబుల కట్టంగబడి ఉండి అందుల వాయలేక అజ్ఞాన విరచితం బగు విషయములను అంధకోపంబుల నణగి ఉండి తరుణులకే వినోద మృగం బునయ్యుండి నది ఎల్ల నేనొల్లనను చురోసి హరికృపచే అప్పుడందిన ఆత్మవిద్యను కల్గి తన వెంటన రుగుదెంచు కొడుకులకు నల్ల రాజ్యంబు కుదురుపరిచి తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి హరివిహారంబు చెత్తంబునందు నిలిపి పరగ అల్లన నారద పదవి గరిగే. అయ్యయ్యో ఎంత పొరపాటు! సంతాన ప్రాప్తి అయిన తర్వాత అయినా విరక్తి చెందక ఈ బర్హీష్మతి వెంటబడి కొన్ని కోట్ల సంవత్సరాలు ఇంద్రియ లోలుడనై అందులో పడి బయటికి రాలేక గెలగెలలాడిపోతున్నాను. అజ్ఞానపూరితమైన ఈ సంసారం అనే కోపంలో పడ్డానే ఎక్కడికి తృప్తి అనుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అతనికి కలిగింది, ఆత్మజ్ఞానం కలిగింది. వెంటనే కొడుకుల్ని రాజ్యంలో అట్టే పెట్టాడు, తన భార్యను విడిచిపెట్టేశాడు, డబ్బంతా దానం చేసేసాడు. చేసేసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక్కటే మార్గం అట, నారదుడి యొక్క అనుగ్రహం ఉంటేనే విష్ణువు దగ్గరికి వెళ్ళడం తేలిక. పరుగు పరుగున గురువుగారు వెళ్ళాడు. గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఏ ఒక్కడు మోక్షము పొందలేడని లోకానికి చెప్పడం కోసం మహాసద్గురువు అయిన నారద మహర్షి యొక్క దివ్య పాదపద్మాలను ఆశ్రయించి ఆయన ద్వారా నిరంతరం భగవత్ కథలు వింటూ భగవన్ నామస్మరణం చేస్తూ చిట్ట చివరికి ఆ ప్రియవ్రతుడు వైకుంఠానికి పోయాడు. ఆ మహానుభావుడి ధర్మమాని సూర్యుడికి ప్రతి సూర్యుడయ్యాడు గనక సప్త ద్వీపాలు ఏర్పాటు చేశాడు, సప్త సముద్రాలు ఏర్పాటు చేశాడు, అలాగే సప్త లోకాలు కూడా ఆయనే కల్పించాడు. నరక సమానంగా సుఖాలన్నీ విడిచిపెట్టేశాడు, విరక్తి పొందాడు, హరిభక్తి అయి పొందాడు. అది మహాపురుషుడైన ప్రియవ్రతుని ఈ చరిత్ర ఉన్నదే, అది భగవంతుడు తప్ప ఇంకెవడు అర్థం చేసుకోలేడు. అంత గొప్ప చరిత్రట. అతని మహిమలు నేడు నుంగొరియాడుదురు. అతని గొప్పతనం ఇవాళకి కూడా చెప్పుకుంటారట నారదాది మహర్షులు. హరిసేవన ప్రియవ్రతుడు అరయగ కైవల్య పదవి నందుట అరుదే ధర చండాలుండైనను హరినామస్మరణ చెందు అవ్యయ పదము. హరి సేవ చేస్తే ఈ ప్రియవ్రతుడు మోక్షం పొందడం పెద్ద ఆశ్చర్యమేమున్నది? భగవంతుడైన శ్రీహరి నామస్మరణము, ఆయన సేవ, ఆయన పూజ చేసినటువంటి ప్రియవ్రతుడు హాయిగా కైవల్యం పొందాడు. ఎంత చండాలుడైనా, ఎంత క్షుద్రుడైనా, అల్పుడైనా, నీచుడైనా నిరంతర హరినామస్మరణ పరాయణ చిత్తుడైతే చాలు, అటువంటి వాడు తక్షణమే మోక్షానికి వెడతాడు. అంచేత మహానుభావులేని వాళ్ళు, జ్ఞానులేని వాళ్ళు నిరంతరం భగవన్నామం చేస్తే వాడు మోక్షం పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. నిరంతరం భగవన్నామం చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. తండ్రి ఈ విధంగా వైకుంఠ ప్రాప్తి పొందాక పెద్ద కొడుకు ఆగ్నిద్రుడు ఏం చేశాట, జంబూద్వీపానికి రాజయ్యట. జంబూద్వీపం అంటే మందే, జంబూద్వీపే భరత వర్షం చెప్పుకుంటున్నారు. ఎందుకు జంబూద్వీపం అని పేరు వచ్చింది అంటే జంబూ శబ్దానికి నేరేడు అని అర్థం. అన్ని నేరేడు చెట్లు ఉండేవి అప్పట్లో. ఆ నేరేడు చెట్టు అంటే ఆ పళ్ళు అలా రాలిపోయి పళ్ళ రసంతో ఒక నది ప్రవహించిందిట, అదే జాంబూనదం అయ్యింది. ఆ అడుగున బంగారం తయారయ్యింది.
ఈ జంబుద్వీపంలో ఈ నది కింద దొరికింది గనక బంగారం మొట్టమొదట బంగారమునకు జాంబూనదము అని కూడా పేరున్నది. జాంబూనదం అంటే బంగారం అన్నమాట. ఈ ద్వీపంలో పుట్టింది గనక దానికి ఆ పేరు వచ్చింది. సృష్టిలో మొట్టమొదట భారతదేశంలోనే బంగారం పుట్టింది. దాన్ని టింగురంగా అని శృంగారించుకుని మన వాళ్ళంతా తిరుగుతున్నారు. ఆ విధంగా బంగారం కూడా ఇక్కడ పుట్టింది. అత్యంత పవిత్రమైనది ఈ జంబూద్వీపం. అటువంటి ఈ జంబూద్వీపాన్ని ధర్మ ప్రతిపాలనతో నిరంతరం భక్తి శ్రద్ధలతో ఏమాత్రము లోవత్వం లేకుండా ఈ ఆగ్నిద్రుడు చాలా చక్కగా పాలించాడు. ప్రజలను ఎలా పరిపాలించేవాడు? తన సత్పుత్రుల మాడికి తన సొంత కొడుకులు మంచి కొడుకుల్ని పరిపాలించినట్టు పాలించాడు ఆయన. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆయన, మా నాన్నకి మేము 10 మంది కొడుకులు, తర్వాత 2వ భార్య వాళ్ళ 3 కొడుకులు పుట్టారు. కూతుర్నేమో చక్కగా శుక్రాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందులో పెద్ద కొడుకు నేను రాజ్యం చేస్తున్నాను. ప్రతి వాడికి తన వారసుడు ఒకడు ఉండాలనే కోరిక ఉండడం సహజం కదా. మా నాన్న పేరు నే చెప్పుకుంటున్నట్టు నా పేరు చెప్పుకునేందుకు నాకు ఒక కొడుకు ఉంటే బాగుండును. ఆ కొడుకు కూడా దిక్కుమాల కొడుకైతే ఉపయోగం లేదు. మళ్ళీ తండ్రి మీద పడితే తండ్రి వాడిని పోషించలేక నానా బాధపడాలి. అంచేత అలా కాకుండా ఉత్తముడు, పరాక్రమవంతుడు, 10 మందిలో పేరు తెచ్చుకునే కొడుకులు కావాలి. అటువంటి కొడుకులు సరి అయిన భార్య వల్ల మాత్రమే వస్తారు. ఆ భార్యలో కూడా సల్లక్షణాలు ఉండాలి. సహనము, శీలము, మంచి లక్షణము, భగవద్భక్తి ఉంటే చాలు. అన్నిటికీ మించి భగవద్భక్తి ఉంటే అటువంటి స్త్రీ వల్ల సత్సంతానం కలుగుతుంది. అంచేత మంచి భార్య కావలను అనుకున్నాడు. వెంటనే మందర పర్వతం దగ్గరకు వెళ్ళాడు. అక్షీణమైన ఉగ్ర తపస్సు చేశాడు. ఒకనాడు 2 రోజులు కాదు, 100 దివ్య సంవత్సరముల కాలము మందర పర్వతం మీద నిలబడి బొటన వేలు మీద ఒక కాలు మీద ఒక కాలు పెట్టుకుని 2 చేతులు పైకి జోడించి అతి కఠోరంగా బ్రహ్మదేవుణ్ణి గురించి నిద్రాహారాలు విడిచిపెట్టి తపస్సు చేశాడు. 100 సంవత్సరాల కాలమిలా గడిచేసరికి బ్రహ్మదేవుడు ఆనందించాడు. ఇతనికి ప్రత్యక్షం కాలేదట. ఇతడికి సంతాన ప్రాప్తికి మంచి భార్య కావాలని కదా కోరిక. ఇప్పుడు నేను వెళ్ళి ప్రత్యక్షమైతే ఉపయోగమే ఉన్నది? కాబట్టి ఇతనికి ఒక మంచి భార్యని నే పంపిస్తే బాగుంటుందనుకున్నాడు బ్రహ్మ. ఇలా అనుకున్నాడో లేదో, ఆయన 2 కళ్ళల్లోంచి ఒక దివ్యమైన సుందరీమణి పుట్టింది. ఆ సుందరికి పూర్వచిత్తి అని పేరు. ఆ పూర్వచిత్తి మహాసౌందర్యవతి అట. ఆవిడని చూచి బ్రహ్మన్నాడు, ఓ పూర్వచిత్తి, నా సంకల్ప బలం వల్ల నా 2 నేత్రాలలోంచి కాంతి బయటకొచ్చి ఆ కాంతి నీ రూపం ధరించింది, వింత రూపం ధరించింది. ఓ ఇంతి భూలోకానికి వెళ్ళు. మందర పర్వతం మీద కఠోర దీక్ష చేస్తున్నాడు అగ్నిధ్రుడనేటటువంటి మనుమనుమడు. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకో అనగానే ఆవిడ భూలోకానికి వచ్చిందట. ఆవిడ రావడం ఏమిటి? భూలోకంలోకి వచ్చి మందర పర్వతం మీద వీణ వాయిస్తూ పాట పాడేసరికి ఆ పాటకి అక్కడ చెట్లన్నీ చిగుళ్ళు వచ్చేసేయట. ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వచ్చాయి. అక్కడ చెరువులు ప్రవహించాయి, మంచి సువాసనలు పుష్పించేయట. ఎటు చూసిన ఏ పూలు, గడ్డి పూలు కూడా అంబికాధర పర్వతి వాసన వచ్చేసింది, అంత సువాసన. ఆవిడ యొక్క వీణ మహిమ అటువంటిది. ఆవిడట సువర్ణ లతికారూఢ స్థల విహంగమ మిథునోచ్చర్యమాన షడ్జాది స్వరంబులచే అక్కడ ఉండే హంసలకి, చిలుకలకి గానం నేర్పుతూ, కోకిలలకి గానం నేర్పుతూ, వరసపెట్టి స్వరాలు పలికిస్తూ ఎన్నెన్ని పాటలు పాడేసిందో, అన్ని రాగాలు పాడేసింది. కళ్యాణి పాడింది, గాంధర్వం పాడింది, అదంది ఇదంది అన్ని పాడేసింది. ఆ స్వరం విన్నాడు కఠోర తపోదీక్ష కరిష్ఠుడై ఉన్నటువంటి ఈ పుణ్యాత్ముడు అగ్నిధ్రుడనే ఈ రాజు. కళ్ళు విప్పి చూసేట, ఎదురుగా నేల వరకు వెళ్లాడుతున్నటువంటి జుట్టుతో చాలా ఒత్తుగా నల్లగా ఉన్నదట. ఆ షాంపూ వాడండి, ఈ షాంపూ వాడండి, ఇవేం అక్కర్లా ఒరిజినల్ ఆవిడికి, అంత చక్కని జుట్టు ఉన్నది. తామర పువ్వుల్లో ఉన్న ఈ కళ్ళు అత్యంత సుకుమారంగా పుష్పాల యొక్క రేకులు అన్నట్టుగా ఉన్నది. చేతులు వీణ వాయిస్తున్నది చూచాడు ఆయన. ఆశ్చర్యపోయాడు, చిత్త చాంచల్యం పొందాడు. అంతవరకు తపస్సు చేస్తున్న దీక్ష అంతా టిక్కిని ఎగిరిపోయింది. ఎగిరి పరవశుడై ఒక జడుడిలాగా దగ్గరకు వెళ్ళి, సతీ నీ వెవ్వతెవు ఈ పర్వతమునకి ఏమైన కోరి వచ్చిన వనదేవతవో శారదవో రతిపతి పంపిన మాయవో తపస్సారమవో. ఓ సుందరీమణి నీవెవరవు, ఈ పర్వతం మీదకి ఎందుకు వచ్చావు, ఏమి కోరి వచ్చావు, వనదేవతవా సరస్వతీదేవా మన్మధుడు పంపించగా వచ్చిన మాయవా రతీదేవా నా తపస్సు యొక్క ఫలితానివా. ఇంత పూర్వం ఎప్పుడు ఇక్కడ ఎవరిని చూడలేదు. అబ్బబ్బా నీ ముంగురులు ఉన్నాయి, ఆ తల వెంట్రుకలు మన్మధుని బాణాలలా ఉన్నాయి, నీ చూపులున్నాయి చంచలమైన లేడి చూపుల్లో ఉన్నాయి, ఇక పట్టు చీర ఉన్నది అబ్బా ఎంత కోమలంగా ఉన్నదో, నిన్ను చూస్తే ఎంత తపస్సు అనే దీక్షలో ఉన్న నా మనస్సు కూడా చలిస్తున్నది. వేదములు చదువుతూ నిరంతర హరినామస్మరణ చేస్తూ సమస్తాన్ని జయించిన నాలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన మహారాజు మనస్సునే జయించావంటే నీవెవరో నా తపస్సు యొక్క ఫలితాన్ని వై ఉంటావు తప్ప అన్యస్త్రీ మీద నా మనస్సు వెళ్ళదు. జ్ఞానము కలిగిన వాడి హృదయం చెదిరింది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది, అంత తేలికగా నా మనసు చెదరదు చెదిరింది. ఓ తరుణీమణి, ఏ లోకంబున నుండి వచ్చితివి నీవి చోటికి మున్ను, నేనే లోకంబున చెప్ప చూపయరుగల్ నీ సుందరాకారమున్ నీ లాలిత్యములు ఈ వినోదములు నీకెట్లొప్పునే కామిని, భూలోకంబునకెట్లు వచ్చితివి నీ పుణ్యంబగండంబుగల్.